ప్రియమైన ఆత్మబంధులారా, ఆధ్యాత్మిక అభివృద్ధికి మానవుడికి ముందుగా లోచూపు కావాలి, లో దృష్టి. కొంతమందికి లోచూపు ఎలా ఉంటుందో తెలియదు. వాడు తల్లి గర్భంలో బయటకు వచ్చిన మరియు శ్మశానానికి వెళ్ళే వరకు బయట చూపి కానీ వాడికి లోచూపు ఉండదు. ఆ లేని చూపు మనం కొంత కల్టివేట్ చేస్తే, అభ్యాసం చేస్తే వస్తుంది. అది ఆ లోచూపు లేని వాడికి ఇన్నర్ లైఫ్ కూడా ఉండదు. వాడికి వాడి బుద్ధి అంత స్థూల బుద్ధి ఉంది కానీ వాడికి సూక్ష్మ బుద్ధి రాదు. తర్వాత వాడికి ఇన్నర్ లైఫ్ ఉండదు. డ్యూటీస్ ఏమి తెలియదు. హృదయంలో ఉన్న డ్యూటీస్ కానీ హృదయంలో ఉన్న సౌందర్యం కానీ, లోచూపు లేని వాడికి హృదయంలో ఉన్న సౌందర్యం తెలియదు. వాడి చర్మ సౌందర్యం దగ్గరే ఆగిపోతాడు. ఆ చర్మ దృష్టి తప్పించి ఆ హృదయంలో ఉన్న సౌందర్యం, హృదయంలో ఉన్న లోచను, హృదయంలో ఉన్న ఆనందం, అది ఏదో లోచూపు లేని వాడికి తెలియదు. లోచూపు లేని వాడి సబ్జెక్ట్ని కూడా ఎంజాయ్ చేయగలడు. ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఒక ఆధ్యాత్మిక విషయం కాదని, ఏ సబ్జెక్ట్ అయినా లోచూపు లేనివాడు, లో దృష్టి లేనివాడు, ఇన్నర్ లైఫ్ లేనివాడికి ఆ సబ్జెక్ట్ని కూడా ఎంజాయ్ చేయగలడు. సబ్జెక్ట్ ఏ వస్తువుని అయితే ప్రతిపాదిస్తుందో ఆ వస్తువుని మీరు తెలుసుకోలేకపోయినప్పటికీ ఆ సబ్జెక్ట్ని కూడా ఎంజాయ్ చేయగలడు. ఆ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయటానికి కూడా లోచూపు ఉండాలి, ఆ బుద్ధి సూక్ష్మత ఉండాలి. మనసులో నాకు చేపలు ఇది ఒక రోగం. అంటే మనసులో ఏకాగ్రత లేదనుకోండి, మనకి ఏదో ఒక దోషం ఉంది లోపల. ఆ దోషం దాన్ని వేదాంత పరిభాషలో విక్షేప దోషం అని పిలుస్తారు. తర్వాత మన దోషం అంటే పూర్వజన్మల నుంచి మనకు ఉన్నటువంటి వాసనలు, బలహీనతలు, అలవాట్లు, ఇవన్నీ మన మనసులో మన దోషం కింద ఉంటాయి. అంటే మనం ఏదైనా చేయాలంటే మంచి పని కూడా చేయాలంటే చేయగలం. ఒకసారి ఇవాళ ఏదైనా మంచి పని చేయగలమనుకోండి, అది ఎంతకు తర్వాత రేపు చేద్దాం, ఏడంతకు రేపు చూసుకుందాం. ఇవాళ మనం చేయగల శక్తి ఉన్నప్పుడు రేపు చేయాలనుకోవటం ఇంతకు అలా ఎందుకు అనిపిస్తుంది మనకి? లోపల మన దోషం. ఇవాళ ఎవరు సాధన చేయగల అవకాశం ఉందనుకోండి మనకి, తర్వాత చేసుకుందాం, నెక్స్ట్ వీక్ వచ్చే వారం చేసుకుందాం అనిపిస్తుంది. ఇవాళ చేయగలిగినప్పుడు వచ్చే వారం కదా ఆగటం ఎందుకు? మనకి ఈ రోజు ఏదైనా పని చేసుకునే శక్తి ఉందనుకోండి, రేపటికి వాయిదాయటం ఎందుకు? వచ్చే వారానికి వాయిదాయటం ఎందుకు? అలాగే ఇది మన దోషం ఏం చేస్తుంటే, ఏ రోజు చేసుకునే పని ఆ రోజు చేయనివ్వదు, ఏదో మంచి పని కూడా అది చేయనివ్వదు. భగవంతుడు ఇవి చేయమని ఈ పని చేస్తే మంచిదని చెప్పినప్పటికీ మనలోని మన దోషం ఆ పని చేయనివ్వదు. తర్వాత మన దోషంలో ఒక లోపం ఏంటంటే, మన పనిని మనం ప్రేమించనివ్వదు. అంటే మనం ఇంటికెళ్ళగిన పని అనుకోండి, ఆ పని ప్రేమగా చేయాలి. చాలా మంది చిరాగ్గా చేస్తారు. ఇంటికెళ్ళి పనులు చేసుకుని కూడా ప్రేమగా చేయాలి. పని మన పని మీద మనకి ప్రేమలేనప్పుడు ఈశ్వర సాక్షాత్కారం కలగదు. మనం చదువుకునేటప్పుడు చదువు మీద మనకు ప్రేమ ఉండాలి. ఇంటికెళ్ళి పని చేసినప్పుడు ఆ పని మీద ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా పని చేసినా మనకి ఈశ్వర అనుగ్రహం కలగదు. అంటే డబ్బు సంపాదిస్తే బజార్లోని వస్తువులు మనం సంపాదించినట్టే, అలాగే ఈశ్వరానుగ్రహం సంపాదిస్తే లోపల ఆత్మ మనకు దొరికినట్టే. ఆ ఈశ్వరానుగ్రహం సంపాదించడానికి మన పని మనం శ్రద్ధగా చేయాలి. అంటే ఒక దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది. అందరూ ఒకే పని చేయలేరు. ఒకే పని చేస్తే లోకయాత్ర జరగదు. లోకయాత్ర ఎలా జరుగుతుంది? అందరూ ఒకే పని చేస్తే లోకయాత్ర జరగదు. అంటే ఆ దేహం ఒక దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి వాళ్ళు ఆ పని ఈశ్వరుడు నియమిస్తాడు. ఆ శరీరం మనం ఎందుకు వచ్చిన పని? అన్ని పనులు మనం చేయలేము, అన్ని మనకు తెలియకూడదు. ఏ మేరకు సర్వజ్ఞులు కాదు. అయితే మనం చేసే పని మటుకు ఇష్టంగా చేయాలి, సంతోషంగా చేయాలి, ప్రేమించి చేయాలి ఆ పని. అలా చేస్తే మనం ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు అవుతాం. ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు అయితే దాని అంతరదే వస్తువు మనకు దొరుకుతుంది. మనస్సులోని వేదాలు రెండు చెప్పింది. ఆ రెండు వేదాల వల్ల మనకు వస్తువు తెలియట్లేదు. మనకి ఈ రెండు వేదాలు చెప్పారు. రెండు వేదాలు చెప్పిన శాస్త్రమే దానికి మందులు కూడా చెప్పింది. ఒకటి మలదోషానికి ఏం చెప్పారంటే, లోపల నీకు మలదోషం ఉంది. ఆ మలదోషానికి ఎలా పోతుందంటే, నీకు ఏమేమి వాడిపోతుందంటే, నీ స్వార్థం లేకుండా ఎంతో కొంత పచ్చరేదు, స్వార్థం లేకుండా ఎంతో కొంత నువ్వు పని చేస్తుంటే ఆ మలదోషం తగ్గుతాను. దాన్ని మన భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, నిష్కామ కర్మ. నేను కామ్యకర్మలు చేస్తాం కానీ నిష్కామ కర్మ చెయ్యం. కామ్యకర్మలు చేసే కలిగి నవదోషం పెరుగుతుంది, నిష్కామ కర్మ చేసే కలిగి నవదోషం తగ్గుతుంది. మీరు రోజు మీ పనులు మీరు చేసుకోవచ్చు. స్వార్థం లేకుండా మీరు ఏదో కొంత పని ఒక మంచి పని చేస్తూ ఉంటే లోపల మలదోషం తగ్గుతుంది. తర్వాత మీకు ఏదైనా మీకున్న దాంట్లో ఇతరులకు ఏదైనా సహకారం చేయగలుగుతారనుకోండి, దానివల్ల కూడా మలదోషం తగ్గుతుంది. చారిటీ వల్ల కూడా మలదోషం తగ్గుతుందన్నమాట. కృష్ణుడు చెప్తాడు గీతలో, నీ స్వార్థం లేకుండా నీ శరీరాన్ని మర్చిపోయి, నీ మనస్సును మర్చిపోయి, నీ బుద్ధిని మర్చిపోయి, నీ వ్యక్తిభావాన్ని మర్చిపోయి, స్వార్థం లేకుండా నీ చిన్నపని చేసినప్పటికీ నీ చీకటియోగాలకు వెళ్లకుండా నువ్వు చేసిన పని నిన్ను కాపాడుతుందని భగవంతుడి గీతలో చెప్పాడు. నేను ఇక్కడ అందరూ మనం ఇతరులకు ఏమి సహాయం చేయలేకపోతే వాళ్ళ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా వాళ్ళ క్షేమం మనసులో కూడా కొంత మరదోషం మనకు తగ్గదు. మన భౌతికం ఏమి చేయలేకపోవచ్చు. కానీ సర్వభూత హితే రథాహ అని కృష్ణుడు చెప్పినట్టు భగవద్గీతలో అందరి క్షేమం అందరి హితమే మనం కోరుతుంటే మనసులో మనం మరదోషం కొడతాము. ఇంకా రెండో దోషం ఏంటంటే విక్షేప దోషం. అదే రోగం అని చెప్పారు, దానికి మందు కూడా చెప్తారు. ఇదేలా తగ్గుతుందంటే రెండు ఉపాసన ధ్యానం. ధ్యానం చేయటం వల్ల నీ ఇష్టదేవతని కానీ లేదా నీ గురువుని కానీ నిరంతరం ఒకే వస్తున్నది మనసు నిలబెట్టి ధ్యానం చేస్తే ఈ విషయం దోషం తగ్గుతుంది, ఉపాసన వల్ల తగ్గుతుంది, భక్తి వల్ల తగ్గుతుంది. భక్తి పునాది లాంటిది అయితే జ్ఞానం భవనం లాంటిది. పునాది లేకుండా భవనం ఉండదు. అంటే ఈ జన్మలో మీకు ఎక్కువ జ్ఞానం కలిగింది అనుకున్నదానికి పూర్వ జన్మలో మీకు ఆ పునాది భక్తిని పునాది పడి ఉంటుంది. రమణస్వామి గారు ఏమన్నారంటే మీ జ్ఞాన మాత అన్నారు. భక్తిని జ్ఞానానికి తల్లి లాంటిది, జ్ఞాన మాత అని చెప్పారు. ఆ విక్షేప దోషం పోవటానికి ఏంటని ఉపాసన చెయ్యాలి. అంటే ఏదో ఒక మంత్రాన్ని మీరు నిరంతరం జపిస్తూ ఉండాలి, ఈశ్వర పాదాలని ఆశ్రయించాలి. కొంతమంది ఏమంటా ఉంటారంటే దాన్ని ప్రాణాయామం చేస్తున్నాం, కొద్దిమైన ఆసనాలు కూడా వేస్తున్నాం, ఇందులో ఆసనాలు వేస్తున్నాం, మా మనస్సు మమ్మల్ని పరిపాలిస్తుంది కానీ మేము మా మనస్సును పరిపాలించలేకపోతున్నాం అంటున్నారు కొంతమంది ఈ మధ్యన. ఆసనాల వల్ల కేవలం ప్రాణాయామం అనేది స్వాధీనంలోకి వచ్చేది, మనస్సు స్వాధీనంలో రావడానికి భక్తి కూడా కొంత అవసరం. భక్తి అవసరం, తర్వాత ఈశ్వర అనుగ్రహం అవసరం. కేవలం మనోనగ్రహం కావడానికి మనస్సును నియమించుకోవడానికి మన ప్రయత్నం చేయాలి. మీ ప్రాణాయామం ఏమీ మంచిదే కానీ భక్తి ఉండాలి, తర్వాత ఈశ్వర అనుగ్రహం ఉండాలి. మనం ఈశ్వరు యొక్క పాదాలను కనుక ఆశ్రయిస్తే కానీ మనస్సు మనకు స్వాధీనం లేక రాదు. ఇంతకంటే పునర్జన్మలకి మనస్సు కాదు. ఈ నిక్షేప దోషం ఏదనికి మరదోషం ఏదనికి బయట మీకు శక్తులు ఎంతమంది ఉంటే వాళ్ళ వాళ్ళు ఏమవుతున్నాను. ఇప్పుడు మన క్రమశిక్షణ మనకుంది, బయట వాళ్ళు మనం ఏం చేయలేరు. కొంతమంది వాళ్ళ మనస్సు కంటే వాళ్ళ ప్రాణానికంటే క్రమశిక్షణ అంత ఇష్టంగా చూసుకుంటారు. అటువంటి వాళ్ళు మోక్షం దగ్గరికి వెళ్ళలేదు, మోక్షం వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏదో ఒక నామం తీసుకుని ఆ జపం మీరు శ్రద్ధగా కనుక చేసుకుంటే ఆ నామం మీ నోటిలో ఉంటుందే కాదు, మీ హృదయం ఉండాలి, హృదయం అంతా ముందు ఉండాలి నామం. అలాగే ఆ నామాన్ని కనుక మీరు నిరంతరం చేసుకుంటే మీకు ఆ జపమే కాకుండా స్వీయమే మీకు ధ్యాన స్థితి కూడా వచ్చేస్తుంది. ఆ జపం చేయగా చేయగా విక్షేప దోషం నాశిస్తుంది. రెండు రోగాలు చెప్పారు, ఆ రోగాలు తగ్గడానికి మందులు కూడా చెప్పారు. అయితే మందు మనం వాడాలి. బజార్లోకి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని మందు వాడకపోతారాగా, మందు వాడాలి. బజార్లోకి తెచ్చి ఇంటి కడ పడేసుకుంటే మందు పనిచేయదు, మందు వాడాలి. ఆ రెండు రోగాలు తగ్గాలంటే మనం జపం చేయాలి, ధ్యానం చేయాలి. మళ్ళీ మనం ఏమనుకుంటాం రేపు చేసుకోవచ్చు, జపం ఇవాళ చేసుకోవటం ఎందుకు, రేపు ఏ రోజుకి ఆ రోజు రేపు ఇప్పుడు ఈ జన్మలో ఇంటికి వచ్చి జన్మలో చేసుకుందాం అనుకుంటాం. అలా ఎందుకనిపి అలా కనుక మనకు అనిపిస్తుంటే లోపల పాపం, లోపల దోషం ఎక్కువ, మలం ఎక్కువ. నేను ఈ శరీరం కాల్చేస్తే ఇంకా కనిపించదు కదా, బూడిద అయిపోతుంది. మరి మనసు ఎప్పుడు బూడిదవుతుంది, మనసు ఎప్పుడు బూడిదవుతుంది, శరీరం కాల్చేస్తే బూడిదైపోతుంది. మరి మనసు ఎప్పుడు బూడిదవుతుంది అంటే వాసన అవాసన అప్పుడు మనస్సు నిండా వాసనలు ఉన్నాయి మనకి, మనస్సు నిండా వాసనలు ఉన్నాయి. ఆ వాసన లేని స్థితి మనకు వచ్చినప్పుడు అది కార్యమూలదు. అవాసన స్థితికి వచ్చినప్పుడు మనకి, వాసన లేని స్థితి మనకు వచ్చినప్పుడు అది కార్యమూలదు. మనస్సు బాహ్య ముఖానికి రావటం ఏదో వాసన, ఏదో సంస్కారం, అది బయటికి తీసుకొస్తాం. లేదా బయటికి మనస్సు బయటకు రావాల్సినటువంటి పని లేదు. ఏదో ఒక వాసన, ఏదో ఒక టెండెన్సీ, ఏదో ఒక అలవాటు బయటకు తీసుకొస్తా ఉంటాం. ఆ అలవాటు లేదనుకొని మనసు బాహ్య ముఖానికి రాదు. అలవాటే ఆ మనసు పిలకని పట్టుకుని, మనసు పిలక పట్టుకుని బయటకు తీసుకొస్తాం. ఆ వాసన నశించాలని నిరంతరం జపం చేసినా వాసన నశిస్తుంది. అంటే అవాసన స్థితి వస్తేనే కానీ మనస్సు నశించదు. అప్పటి వరకు మనసుతో పోరాటం. అయితే మీరు భగవారే అంటున్నారంటే, మీ మనసుతో పోరాడి మనస్సు ఎక్కడ జయిస్తారు? ఇక్కడ మీరు ఇప్పటి వరకు మనం చెప్పిన కనుక తలకిందులుగా చెబుతున్నారు. మీరు మనసుతో పోరాడి మీ మనసును ఎక్కడ జయించగలరు? ఇదంతా చడిగా ఉండడానికి, ఈ ప్లాట్ఫారం అంతా చడిగా ఉన్నందుకు ఇంకో నాలుగు గుండెలు మేము తీసుకొచ్చి ఇక్కడ మీరు పోసి ఆ తడిని నడపగలవా అంటున్నారు. అసలు నీ మనసు గురించి, నీ అహంకారం గురించి నువ్వు ఆలోచించుకుంటాడు, అది నీకు ఎలా పోతుంది? పోవడం పోదండి. మనం చెప్పు ఇంతవరకు చెప్పుకున్నాడు తలకిందులుగా చెప్పేస్తున్నాడు. అసలు నువ్వు ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావో అదే ఆయన గురించి నువ్వు ఆలోచిస్తుంటే అది ఎలా పోతున్నావు? మర్చిపోతే పోతుంది. నీ మనసుని మర్చిపోతే అది పోతున్నది వెళ్ళిపోతుంది. ఈ అస్తమానం ఈ మనస్సు గురించి ఆలోచించుకుని మనస్సును పోగొట్టుకోవడం విషయం కంటే ఈ ప్లాట్ఫారం మీద చడి ఉంటుంది. ఇంకో నాలుగు గుండె నేను తీసుకొచ్చి ఈ ప్లాట్ఫారం మీద పోస్తే చడి ఎక్కువ అవుతుంది ఆరదు కదా. అలాగే నీ మనస్సును మరిచిపోతే అది పోతుంది. కానీ అస్తమానం దాని గురించి ఆలోచిస్తుంది, నిరంతరం దాని గురించి ఆలోచిస్తుంటే ఎలా పోతుంది? మర్చిపోతే పోతుంది. నువ్వు నిరంతరం మనస్సు గురించి ఆలోచిస్తుంటే మనస్సు ఎలా పోతుంది? నీ లోపల సద్వస్తు ఒకటండి, మనస్సు యొక్క మూలం ఒకటండి. మనస్సు ఎక్కడైతే ఉదయించి వస్తుంది అక్కడ చైతన్యం ఉంది. అదే ఆనందం, అదే శాంతి, అదే అమృతత్వం, అదే అదే అన్ని, అదే అదే సత్యం, అదే సర్వం, అదే సుఖం, అదే జన్మరాహిత్యం, అదే ఉండటం. నాకు పుట్టుక ఎలా ఉంటుందో, చాలా ఎలా ఉంటుందో దానికి తెలియదు. అసలు అది నీకు అనుభవంలోకి వచ్చిందరా, లేదా పుట్టుకలు పూర్వం కూడా నీకు పుట్టుకలేదు చావలేదు అనే సంగతి నీకు తెలుస్తుంది? అది పూర్వకరమే కూడా నీకు లేదన్న సంగతి నీకు నీకు తెలుస్తుంది? అది అనుభవంలోకి వచ్చినప్పుడు, ఏ వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు, చావు పుట్టుకుడు ఎలా ఉంటాయో తెలియని వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు, పూర్వం నువ్వు పుట్టిన జన్మలు, అవి పుట్టుకులు, మరణాలు, చావులు, అసలు ఏమీ లేదని సంగతి, అదంతా స్వప్నమే, అది ఏమీ లేదని, అదంతా డస్ట్ అనే సంగతి నీకు తెలుస్తుంది. అంటే నువ్వు ఏం చేస్తానంటే, నువ్వు ఏది కాదో దాని గురించి ఆలోచిస్తానంటావు, ఏది అయినో దాని గురించి ఆలోచించు, నెగిటివ్ థింకింగ్ వద్దు, పాజిటివ్ థింకింగ్ కల్టివేట్ చేసుకో, డెవలప్ చేసుకో, ఇంప్రూవ్ చేసుకోని ఇక్కడ స్వామి గారు చెబుతున్నారు. నీ నెగిటివ్ థింకింగ్ లో వెళ్ళకో, పాజిటివ్ థింకింగ్ లో రా. నువ్వు కానిదాని గురించి ఎంతైతే ఆలోచించడం కాదు, అబ్బో ఏదైతే అవునో దాని గురించి స్మరించు, దాని గురించి శ్రవణం చేయి, నేను శ్రవణం చేయి. నీ మనసు గారి గురించి శ్రవణం చేయకండి, మన లోపల చైతన్యం గురించి, నారాయణ గురించి, బ్రహ్మం గురించి, దాని గురించి శ్రవణం చేయి. మనసు గారి గురించి శ్రవణం చేసే బదులు నువ్వు ఏదైతే అవును దాని గురించి శ్రవణం చేయి, కానిదాని గురించి నువ్వు శ్రవణం చేసినది అవ్వు. మనస్సును పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయక్కర్లేదు, మనోనాశనానికి కూడా నువ్వు ప్రయత్నం చేయకుండా, మనోనరంలో నువ్వు ఉండగలిగితే నువ్వు నశిస్తుంది. అంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మీరు పోరాటానికి జరగద్దు. కొంచెం నీకు అనేక లక్షల జన్మ నుంచి అనేక వాసనలు, అనేక అలవాట్లు, అనేక తలంపులు, అనేక సంస్కారాలు మోసుకొస్తున్నాయి. నువ్వు చేసి సాధన చూస్తే తక్కువ. ఒక దాన్ని డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయాలంటే నీకు కష్టం. అంటే దాన్ని గొడవ ఎదురైంది, నేను నీ మనసు గారు కూడా ఎదురైంది. వదిలేసి మనోమూలంగా నా చైతన్యుడు, ఆ నారాయణుడు, వారి గురించి మీరు స్మరించడం, ఆ చైతన్యం గురించి నిరంతరం శ్రవణం చేయడం ఇది నశిస్తుంది. దానంటే అదే పోతుంది. అందుకే నిరంతరం అస్తమైన మనసు గురించి ఆలోచించడం వల్ల మనసు మీరు అది నశించదు. వినవయ్యా, శ్రవణం చెయ్యి. నేను వేగంగా చెప్తాడు, శ్రవణం చెయ్యి. ఆ వస్తువు ఏ వస్తువు గురించి అయితే చెప్పేవాడు చెబుతున్నాడో ఆ వస్తువు గురించి వాడికి అనుభవంలో ఉంటేనే నీకు కూడా మనస్సు పడుతుంది. అటువంటి వాళ్ళు రోజు ఎక్కడ దొరుకుతారు మనకి? ఇది వేదం చెప్తాను. శ్రవణం చెయ్యి, ఆ శ్రవణం చెయ్యి. ఎవరు చెబుతాంటే నువ్వు శ్రవణం చెయ్యాలి. అంత దూరం మనం ఎక్కడికి వెళ్ళగలం? మనకి ఎంఐ వాళ్ళు, పిహెచ్డీ వాళ్ళు, డాక్టరేట్లు దొరకని ఇదే పదో తరగతి చదువుకున్న పట్టుకోవాలి మరి మనం. కానీ వేదం ఏం చెబుతుందంటే శ్రవణం చెయ్యి, శ్రవణం చెయ్యి, శ్రీ వినయ్యా, నువ్వు ఎవరు ఎవరి ద్వారా ఎవరి మొక్కు ద్వారా నువ్వు ఎవరి మొక్కల ద్వారా నువ్వు వినాలి, ఎవరైతే ఆ వస్తువును అనుభవించి పెడుతున్నారో వాడు చెప్పినప్పుడు నువ్వు ఇచ్చేదాన్ని కొంత తక్కువ అంటాడు. ఇది మనకు అది దొరికేవరాగా, అది జరగటం మొత్తానికి ఉపయోగించరాగా. నువ్వు మనకి అంబీబీఎస్ దాటి జరగటం కొంత కాంపౌండ్ మీద పట్టుకోవాలి, తాత్కాలికంగా పోయింటాడటం. దేవుణ్ణి ఆరాధించమంటున్నారు, దేవుని నిరంతరం ఆరాధించడం కష్టమేమో అని భక్తులు అడుగుతుంటే భగవంటున్నారు. దేవుడు ఆ విషయం వర్తించబోయా, దేవుడి విషయం వర్తించు, ఇంతవరకు చెప్పాలంటే అది కూడా తెలంటే ఈ హృదయంలో ఉంది ఉన్నదంతా నీ హృదయంలో ఉంది, అదే శరణ. మీరు ఉన్నదంతా నీ హృదయంలో ఉంది, శరీరం దేవుడు చాగులు పూర్వజన్మలు పునర్జన్మలు స్వర్గలోకాలు నరకలోకాలు ఈ తంతాలు ఈ కూర్చోటాలు ఉంచోటాలు స్నానాలు ఇవన్నీ కూడా తలంపులేవయ్యా. దేవుడు కూడా తలంపే, జగత్తు తలంపు, జీవుడు తలంపు, నేను ఉన్నాననుకోవడం తలంపు, నీవునే తలంపు, నేను లేని తలంపు, అన్ని తలంపులే. దేవుడు మాట గురించు మీ హృదయంలో మీ ఆధ్యాత్మిక హృదయంలో ఫిజికల్ ఫ్యాక్ట్లో కలిగి స్పిరిచువల్ ఫ్యాక్ట్లో ఏదో ఒకటి ఉంది, ఒక అమృతం అమృతం ఎక్కడో అనుకుంటున్నామో నీ హృదయంలో ఉంది, మిగతా బలం ఉంది, దాన్ని పట్టుకోవడానికి ఉంటాయి. దాన్ని పట్టుకోవడం నువ్వు ప్రయత్నం చేయాలంటే మీకు తోకం ఉండాలి, అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, అక్కడ అంత లోతులోకి నువ్వు మొలగలగాలి. ఆ వస్తువు ఎంత లోతులో ఉందో అంత లోతులోకి నువ్వు వెళ్ళగలగాలి కదా. వేదం ఏం చేసినట్టే, వేదం ఏం చేసినట్టే, ఎక్కడో జ్ఞానం కాక ఆత్మగాక పోతానంతకరాను. అసలు ఒక మంచి పని చేయడానికి, ఒక మంచి మాట మాట్లాడటానికి ధైర్యం ఉండాలి. ప్రజలమైన బ్రహ్మమును తెలుసుకోవడానికి ధైర్యం ఎక్కడికో ధైర్యంగా చెబుతారంటే అంత ధైర్యం ఎందుకు చేస్తాను. ఒక మంచి మాట చెప్పడానికి, ఒక మంచి పని చేయటానికి, ఇతరులు ఎవరైనా ఒక చెడ్డ చేయమని నేను ఒత్తిడి చేసి నాకు చెడ్డ చేయకుండా ఉండగలగటానికి ధైర్యం ఉండాలి. ఎక్కడో జ్ఞానం కాదా ఎందుకు అన్నాడు వేదం. ఎందుకు ఆ దూరం పోతాం అంటే మీకు బాగా ఇష్టం లేదని చెడు పని చేయమని చెప్పారనుకోండి, అది నిరాకరించడానికి మీకు ధైర్యం ఉండాలి, స్ట్రెంత్ ఉండాలి. ఎంత నీరెస్ట్ వాళ్ళైనా సరే, ఎంత నీరెస్ట్ వాళ్ళైనా సరే, ఎంత క్లోజెస్ట్ వాళ్ళైనా సరే, వాళ్ళ మాట కాదని ఆ ట్రూత్ మీద నిజంగా నమ్మకం, ఆ చెడు చేయకుండా నేను ఉండగలుగుతానికి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడకుండా ఉండొచ్చుంటాను, దాన్ని కూడా ధైర్యం ఉండాలి. ఈ విషయాలకి ఎంత ధైర్యం కావాల్సినప్పుడు అమృతత్వం దొరికేటానికి ఎంత ధైర్యం ఉండాలని ముందు అక్కడికి వెళ్ళి నువ్వు చూసుకోమంటున్నాడు. అంటే నువ్వు ఈ జీవుడు దేవుడు ఇది గొడవ కాదు అయ్యా, లోపల ఉంది, అది ఉండి ఉందని చెప్పిన వాడు కూడా లేదని చెప్పేవాడు కూడా ఆ లోపల ఆ సంతృష్టి లోపల ఉంది, నిదానంగా దాన్ని చూసుకోను. అది నీవే, అది నీవే నిన్న. అంటే నేను చేసి తను ప్రేమగా చేయండి, ఇష్టంగా చేయండి, వ్యాధి ప్రీతంగా చేయండి. అంటే భగవాన్ చెప్పింది లవ్ యువర్ వర్క్, మీ పనిని మీరు ప్రేమించండి, మీ చేతిలో ఏ పని ఉందో ఆ పనిని మీరు ప్రేమించండి, పని నుంచి పారిపోవద్దు, ఆ చేసే పనిని ప్రేమించండి. ప్రేమించినట్టు ఆ శరీరం చదివిపోయిందా నేను ఎక్కడికి వెళ్తానని చెప్పమంటున్నాడు. అంటే నేను మళ్ళీ ఈ జన్మలో నేను ఏదైనా పని చేస్తే ఆ పని చాలకు మన రియాక్షన్ దాని ఫలితం కూడా ఇతర జన్మలు అనుభవించాలా, మంచికి మంచి, చెడుకు చెడు, ఎత్తుకు ఎత్తు అనుభవించవలసిందేనా అని అడుగుతున్నాడు. అది మీరు పురాణంలో సమాధానం ఉన్నాయి, భగవాన్ ఎక్కడికక్కడ ఖర్చు చేస్తారు, ఎందుకు ఏ కాలక్షేపానికి ఈ ప్రశ్నలు అంటున్నారు, నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అంటున్నారు. నేనే భగవాన్ అంటే ఆ టెక్నిక్ డ్యూటీస్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రశ్నలకు పురాణంలో సమాధానాలు ఉన్నాయి, భగవాన్ అక్కడ కేసు పడేస్తున్నారు, ఎందుకు ఏది ప్రశ్నలు అడిగే ప్రశ్నలు, ఎందుకు నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్, ఎక్కడ తీసుకెళ్తున్నాడు నేను ఇంకో గంట అంటే రాత్రి 8 గంటలకి 9 గంటలకి కాన్వర్సేషన్ జరుగుతాను, ఇంకా గంట ఉంటే 10 గంటలకు నేను నిద్రపోతాం, 10 గంటలకు గంట నిద్రలోకి వెళ్ళిపోతాం. ఆ నిద్రకి నా కూర జన్మ ఎక్కడ ఉంది, నా ఉత్తర జన్మ ఎక్కడ ఉంది, నాకు ఏం కర్మ చేశాను, మంచి కర్మ చేశాను, చెడు కర్మ చేశాను అని, నా పూర్వం నేను చనిపోయింటాను, ఎక్కడికి వెళతాను, ఈ ప్రశ్నలు కదా అని అడుగుతున్నాడు. ఇంకో గంటలో నిద్రలోకి పోతావు, ఇప్పుడు 9 అయింది, గ్రంథమన్ను 9 PM, నేను చనిపోయిన తర్వాత శరీరం చనిపోయిన తర్వాత ఎక్కడ కలుపుతుంది, ఏ లోపలోకి వెళుతుంది, చీకటి లోకాలకా, వెలుగు లోకాలకా, అక్కడ ఏ వెలుగుస్తాను, కైలాసానికే, వైకుంఠానికే, ఎక్కడికి వెళతాను, పుణ్యకర్మ పాపకర్మ ఇవన్నీ కూడా ఇంకో గంట నాకు నువ్వు నిద్రలోకి పోతావు, అప్పుడు నీకు చేస్తున్నాను, నీకు నిద్రలో వస్తావా అని అడుగుతున్నాడు. నిద్రలు ఈ ప్రశ్నలో వేయించండి, నిద్రలు నిద్రలు నిద్రలో వెళ్ళిన వాడికి ఈ ప్రశ్నలు ఉంటాయి, ఈ ప్రశ్నలు ఏమి ఉండవు అంటున్నాడు. అంటే మరి నిద్రలో నువ్వు ఉన్నావు, నిద్రలో నువ్వు ఉన్నావు, కానీ ప్రశ్నలు ఏమీ లేదు, నిద్రలో నువ్వు లాజిక్ చూడండి, వండర్ఫుల్ లాజిక్ ఆ థియేటర్. లాజిక్ మీరు బిహేవ్ చేయండి, మీకు ఒక గంటలో నిద్రకపోతావు. అప్పుడు నిద్రలో మీకు పేషెంట్ ఉంటుంది, అడిగిన పేషెంట్ ఒకటి కూడా ఉపయోగించదు. కానీ అక్కడ మీరు ఉన్నావా లేదా? ఉన్నావు. ఇప్పుడు ఏ వస్తువులు ఉన్నావు? జాగ్రత్త అవస్థలు ఉన్నావు. జాగ్రత్త అవస్థల నుంచి ఈ పేషెంట్ అన్నీ వస్తున్నాయి, కానీ నిద్ర వస్తున్నా ఈ పేషెంట్లు ఏం రాయి. కానీ మనతో అప్పుడే ఉన్నావు, ఇప్పుడే ఉన్నావు. అంటే నిద్ర నిద్ర నిద్రపోతున్న సుబ్బారాయుడు వేరు, నిలుపుగా సుబ్బారాయుడు వేరు కాదు. అయితే నువ్వు పేషెంట్ ఎదురు భగవాన్ ఉన్నారు, అంటే నిద్ర వస్తున్నాయి ఉన్నావు, నువ్వు ఇప్పుడు కూడా నిద్ర ఉన్నావు. వాడు వేరు, వీడు వేరే కాదు. నిద్రలో ఉన్నవాడు వేరు, నీకు ఇందులో ఉన్నవాడు వేరు కానే కాదు అయ్యా, నువ్వు వేరు కాదు. నీకు నిద్రలో శరీరం చనిపోయాక ఏమవుతావు అనే ప్రశ్న అనేది అసలు నీకు బాధనే లేదు. స్త్రీ పురుషు నిద్రలో ఉన్నవాడికి స్త్రీ పురుషు బాధనే లేదు. నిద్రలో ఉన్న వ్యక్తికి స్త్రీ పురుష బాధనే లేదు. వాడికి జగత్తని జీవుడని ఈశ్వరుడని అదేమి లేదు. నిద్రలో ఉన్న వ్యక్తికి ఏమి లేదు. జగత్తు జీవుడు కూడా లేదు, జగత్తు కూడా లేదు, దేవుడు కూడా లేదు. నిద్రలో ఉన్నవాడికి పూర్వజన్మల పునర్జన్మల అది జన్మల విషయం ఏమీ లేదు, ఏమీ లేదు. మరి నిద్రలో ఉన్నవాడికి సంశయాలు ఏమి లేవు. తనకు ఉన్నాడు నిలుపులో ఉన్నవాడికి ఈ సంశయాలు వస్తున్నాయి. వారు పెరగబడుతుంది లాజిక్ చూడండి. నిద్రలో ఉన్నవాడు ఇక్కడే ఉన్నాడు. నిద్రలో ఉన్న మనిషికి ఈ సంశయాలే లేదు, చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాను. ఇప్పుడు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక ఈ సంశయం వస్తా. ఈ సంశయాన్ని కల్పించి కూడా ఎవరు తీసుకో పక్కన పెట్టి ఇంకా అంతకంటే ఏమి లేదా. అంటే ప్రశ్న నిరకొని ఖర్చు చేస్తారే సార్, నువ్వు ఏదో రోగాన్ని పెడతావు, ఏదో పెడతావు. అసలు నీకు ఆ సమస్యలు ఎందుకు వస్తున్నా? పేషెంట్ నిద్రలో నీకు ఎందుకు రావట్లేదు? ఈ జాగ్రత్త వ్యవస్థలు ఎందుకు వస్తున్నాయి? వారు వీడు ఇవ్వటో కదా. జాగ్రత్త వ్యవస్థలు ఈ ప్రశ్నలని ఎవరైతే కల్పిస్తున్నాడో, ఏ అహమ్యత కల్పిస్తాడో, ఏ అజ్ఞానం కల్పిస్తాడో, ఏ అహంభావం కల్పిస్తాడో, ఏ వ్యక్తిభావం కల్పిస్తాడో, ఏ ఇండివిజువల్ కల్పిస్తాడో, దాన్ని తీసి ఒక పక్కన పెట్టి అంతా మీది మీకు పోతాలు ఎవరు రాకాలండి. ఈ ఎక్కడో చనిపోయిన దాకా పడేందుకు చాలు కూడా మీకు నిద్రలో ఉందా? నిద్రలేదు. ఎప్పుడో చాలు కూడా వస్తుంది. ఆ చాలు కూడా కల్పించింది ఎవరు? లహనీతో కల్పిస్తాం. దాన్ని తీసి ఒక పక్కన పెట్టే ఉండదు. అంటే మీరు దారిని ఎలకే నిలకం పడవచ్చు, నిలకం నువ్వు పేపీలు పెట్టి అక్కడ నిలకం తీసి ఒక పక్కన పడేస్తాడు. అందుకని దాన్ని తెలిసి కూర్చోక్కర్లేదు. అక్కడ దాన్ని తీసి ఒక పక్కన పెట్టాడు. అది ఏం కల్పిస్తాండి? నిద్రావస్థలో లేదు, నగర వ్యవస్థలో ఏం కల్పిస్తాండి? ఆ కల్పించి దాన్ని నువ్వు కల్పించిందే నువ్వు కల్పించడంతకంటే ఏం లేదు. నువ్వేదైతే కల్పించుకుంటున్నా అందులో దిగురు కడుపుతున్నా అందులో నువ్వు బయటపడదు. అందుకే ఈ థాట్స్ అని ఆర్టిఫిషియల్ అది అంటారు. అది నువ్వు కల్పించగలవు. ఈ ఒక్క వాక్యం నీకు అర్థమైతే చాలు, నాలుగు యోగాలు నీకు అర్థమైనట్టు. ఎందుకలా తెల్ల దృశ్యం వేస్తున్నావు? ఇంకో దాంట్లో నిద్రలేదు పోతా. అప్పుడు ఈ ప్రశ్న ఎక్కడికి వెళ్ళి ఈ ప్రశ్న ఎవరు కల్పిస్తున్నాడు తీసుకుని దాన్ని తీసుకుని పక్కన పెట్టి ఏమీ లేదు. ఆ ఒక్క వాక్యం దాన్ని నిలబడి నేను దాని శ్రవణం చేసి మరణం చేసి ఆ ఒక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అజ్ఞానం నశిస్తుంది, అద్వైత భావం నశిస్తుంది, ద్వైత విద్య నశిస్తుంది. సరే వాడు పక్కన తప్పుకున్నాడు ఈ ప్రశ్నతో వాడు గట్టిగా ఆ మెట్టినది మెట్టుకొని మెట్టినట్టు మెట్టండి. మన ఎవరైనా మెట్టిన ఆడని మెట్టుకొని మెచ్చడానికి పడుగుతాం అక్కడ తోటి. అలాగే వీడు వీడు ఎవరు అక్కడ ఆ ప్రశ్నతో వాడు తప్పుకున్నాడు అంటే వాడు మౌనం వహించాడు. వాడు ఇంకొక అమ్మగారు వచ్చారు. ఆవిడ ఒక వేరు జాతి రాణాచావుడు. ఒక వేరు జాతీయుడు పూర్వం రాజుడు రాణుడు ఉండేవాడు. ఆ ఏరి ఒక ఏరి కావుడు ఆ రాణి చాలా మృదువుగా మాట్లాడతాడు లక్ష్మణ్. అసలు మాటను బట్టి ఆ మాట పండుగను బట్టి ఆ కుటుంబం ఎటువంటిది, ఆ సంస్కారం ఎటువంటిది, వాళ్ళు పూర్వీకులు ఇచ్చేవాళ్ళు అది చెప్పొచ్చు. మీరు అర్థం చేసుకోవాలి. ఈ చంద్రవాళ్ళు ముందే ప్రశ్నలు వేసేస్తారు. అసలు ముందు అక్కడ కూర్చుని విషయం ఏంటంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకుని జాగ్రత్తగా మాట్లాడి ఈ చంద్ర ఇది ఏమంటుంటండి, మూడు ప్రశ్నలు అయిపోయింది. తమను చూసే అదృష్టం, తమను చూసే బాధ్యం నాకు కలిగి అంటే ప్రజలు చేసిన అలా ఉన్నారు. మిమ్మల్ని చూసే అదృష్టం నాకు చాలా కాలం మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. ఈ రోజుకి ఈ నాటికి మిమ్మల్ని చూసే బాధ్యం అట, అదృష్టం కూడా కాదు. అంటే మిమ్మల్ని చూడటం కూడా ఒక బాధ్యం, మిమ్మల్ని చూడటం కూడా ఒక బాధ్యం, ఒక వెళ్తే ఒక సంపద. మిమ్మల్ని చూడటమే సంపద. మిమ్మల్ని మీ అదృష్టమైన మాట నేను కల్పిస్తున్నాను. వాళ్ళు వాళ్ళు కాదు ఆ మాట. మిమ్మల్ని చూసే బాధ్యం నాకు కలిగింది. మిమ్మల్ని చూడటం కూడా బాధ్యమే. మిమ్మల్ని చూడటం కూడా
భాగ్యం. ఎంతో కాలానికి నేను అనుకుంటున్నాను, కానీ ఈ రోజుకి నాకు ఆ భాగ్యం కలిగింది, ఈ రోజుకి నాకు అదృష్టం కలిగింది. పైగా ఇంకొక విషయం ఏంటంటే, నా రెండు కళ్ళతో చూసుకుని అంటే మీకు అవకాశం, ఇప్పుడు నేను వచ్చిన టైం ఎలా ఉందంటే, ఏదో కంగారుగా కాకుండా, పెద్ద క్రౌడ్ కూడ కాకుండా, నా రెండు కళ్ళతోటి కరువు కూడా చూసుకునే అవకాశం కూడా కలిగింది. ఆ ఇంట్లో కరువు లేదు, నా కళ్ళకు కూడా కరువు లేదు. ఆ కరువు జీరో పెట్టి అంటే మిమ్మల్ని శుభ్రంగా ఆనందంగా ఏకాంతంలో ఎంతవరకు చూడాలో అంతవరకు చూసే అవకాశం కలిగింది. ఇంకో భాషలో మరొక భాషలో మరొక మాటలో చెప్పాలంటే నేత్రాలను కలిగింది, నా నేత్రాలతో ఆనందం కలిగింది. అంటే మీరు ఏదో వస్తువు నీటిలో వేసుకుంటే మీరు నాలుగు రుచి తెలుస్తుంది కదా, ఆ రుచి ఎవరైనా చేస్తారు, నాలుగు ఏదో చేస్తుంది. అలా నా నేత్రానికి ఆనందం కలిగింది, నా నేత్రాలకి ఆనందం కలిగింది, కరువు తీరిపోయింది. నా నేత్రాలకి కరువు జరిగింది, ఏదో నీటి మెరిచినట్టుగా చూసి నేను కళ్ళు చూసేటప్పుడు కూడా వెళ్ళిపోతారు కదా, నీరు అలా నీటి మెరిసినట్టు కాకుండా కరువు తీరుతుంది. నా కళ్ళకున్న కరువు పోయింది, నా కళ్ళకున్న కరువు పోయింది. సరే భాషల్లో చెప్పాలంటే నాకు సంపదాన్ని ఉన్నాయి, అంటే నాకు భాషంగా చూస్తే లోటు ఏం లేదు, నాలుగు పోరగడం ఏమీ కూడా నాకు ఉన్నాయి. కానీ కానీ బట్ట అని ఒక నాలుగు సార్లు వాడతాను, కానీ కానీ బట్ అవి ఉన్నాయి. మానవుడు పోరగడం మనిషి సర్వసాధారణంగా మానవుడు ఏమైతే కోరుకుంటాడో అన్ని కూడా నాకు ఉన్నాయి. కానీ కానీ నాకు బయట సంపద ఎంత పుష్కలం ఉన్నాయి, అంత పుష్కలంలో లోపల నాకు శాంతి లేదు. బయట సంపద సరిపడే ఉన్నాయి, లోపల సంపద అంత అంతరా లేదు, అంత పుష్కలంగా లేదు. ఎప్పుడో సంతోషం వస్తామని వెళ్ళిపోతామని స్టాండర్డ్ గా లేదు, పెర్మనెంట్ గా లేదు, అన్బ్రోకెన్ గా లేదు. ఆ లోపల మటుకు శాంతి మటుకు, శాంతి మటుకు లేదు, పెర్మనెంట్ గా లేదు. బయట సంపద అంత పుష్కలంగా ఉండే, లోపల శాంతి మటుకు అంత పుష్కలంగా లేదు. లేనట్టు కూడా నాకు తెలుస్తాను, లేనట్టు కూడా నాకు తెలుస్తాను. బహుశా మరి లోపల శాంతి సముద్రం ఉందని పెద్దలు చెబుతున్నారు, ఆవిడ చెబుతున్న ఏదైతే పెద్దలు చెబుతున్నారు. అక్కడ పెద్దలు చెప్పినట్టు నేల ఎక్కడ కూడా శాంతి సముద్రం ఉండాలి కదా, అందరిలోని శాంతి సముద్రం ఉందని పూర్వ పురుషులు చెబుతున్నారు, అందరిలోని శాంతి సముద్రం అప్పుడు నాలో కూడా ఉండాలి కదా, నాలో కూడా ఉండాలి కదా. అందరూ సందేహం లేదు, పెద్దలు అబద్దాలు చెప్పరు, ఋషి అబద్దం చెప్పడు. నేను చెప్తాను ఋషి అబద్దం ఏంటి చెప్తారు, ఎవరు నేను చెప్తాను ఋషులు అబద్దాలు ఏంటి చెప్తున్నారు, అందరిలోనూ శాంతి ఉందని చెబుతున్నారు. అందరూ నాలో కూడా శాంతి ఉండాలి కదా, అందరిలో ఉన్నప్పుడు నాలో కూడా ఉండాలి కదా. అయితే ఆ పుష్కలంగా నాకు అది అందటం లేదు, అది అందటం లేదు. శాంతి ఋషి చెప్పాడు కదా, నా విధంగా శాంతి ఉందని నమ్ముతున్నాను, నమ్మటంలో లోపం లేదు. కానీ శాంతి మటుకు నాకు అందటం లేదు, అందటం లేదు. నాకు అందం లేదని, నాకు అందటం లేదనుకోండి, నాకు అందటం లేదు. కానీ దానికి మీరేం చేస్తారులేండి, వాళ్ళు తిరిగి వాళ్ళు గట్టికారు, దానికి నాకు అందరి లోపల శాంతి నాకు అందటమే. దానికి మీరు మటుకు ఏం చేస్తారు, మీ మటుకు ఏం చేస్తారు, అది నా విధి కారణం అవ్వచ్చు. ఇది చివర అంటే నా హృదయంలో శాంతి ఉండకపోవడానికి నా విధి, నా ప్రారంభం కారణం హృదయంలో శాంతి ఉంది. అది విషయం చెప్తారు కాబట్టి నేను నమ్ముతున్నాను. ఆ హృదయంలో శాంతి నాకు అందటం లేదు, నాకు అది అందరి మరి ఏ వద్దొస్తుంది, నాకు అందకుండా ఏ వద్దొస్తుంది, బహుశా నా తల రాక నాకు వద్దొస్తుందని దానికి మీరేం చేస్తారు. ఇది దృష్టిని ప్రారంభం అడ్డస్తామని, నా తర్వాత నాకే అడ్డస్తామని దానికి మరి మీరేమి చేయగలరు అని ఇంతవరకు ప్రశ్న. నేను అనుకున్న దాన్ని బట్టి నా ప్రారంభం నాకు అడ్డస్తామని నేను అనుకుంటున్నాను. బహుశా అదే కారణం వచ్చిన కానీ అదే కరెక్ట్ అని నేను చెప్పటం లేదు. ఇలా నేను ఇంత దూరం చెప్తాను, ఇంకా ప్రశ్న రూపంలో అడగటం లేదా కూడా. ఇదంతా మామూలుగా చెప్పింది భగవాన్, డైరెక్ట్ గా ఎవరైనా ప్రశ్నించింది అడగటం లేదు. అది బహుశా అది నాగరికత తెలిసిన వాళ్ళు లక్ష్మీ ఉండొచ్చు. ఆయన మాట్లాడి మౌనం వహించింది, ఆయన మాట్లాడి మౌనం వేస్తే భగవాన్ కూడా మౌనంగానే ఉన్నారు, ఎంత జాగ్రత్తగా ఉన్నారు. నువ్వు ఆయన మౌనంగా ఉన్నారు, నీవుడే మౌనంగానే ఉన్నారు. ఆవిడ మాట్లాడలేదు, భగవాన్ మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నారు. అప్పుడు కొన్ని నిమిషాలు అయిన తర్వాత ఆవిడ కాల్చి పడ్డాక, ఎవరో రాణి కాల్చి పడ్డాక, అప్పుడు మహర్షి తన సహజంగా తన సహజమైన పద్ధతులు మధురమైన పద్ధతిలో ఎట్లా అన్నారు, ఏమన్నారు, సరే సరే మీరు చెప్పవలసినంత అయింది, మీరు చెప్పవలసినంత చెప్పారు. అది ఆయన మీరు భగవాన్ ఏం మాట్లాడుతున్నారు, మీరు చెప్పవలసినంత కూడా మీరు చెప్పడం జరిగింది. మీరు విషయాన్ని స్పష్టంగా చెప్పారు, మీరు చెప్పవలసినంత చెప్పడం జరిగింది, మంచిది. ఏమంటున్నారు, మంచిది, మీరు చెప్పడం చెప్పారు, విషయం ఎంత చెప్పారు నాకు, అది మంచిది, మంచిదే అని, సరే సరే మంచిదే. అయితే మీరు ఏమన్నారు, నాకు చివరిగా మాట్లాడుతూ నా హృదయంలోని శాంతి నాకందా, హృదయంలో శాంతి ఉంది నాకందటం లేదు, నాకందా పోతే మీరు మటుకు ఏం చేస్తారులేండి, అది నా ఇది నా తల రాక అన్నారు. మీరు సరిగ్గా కుంగి పట్టుకున్నారు, అక్కడ ఏం కుంగి పట్టుకున్నారు, ఏంటి మీ మాటల ముగింపులో ఏమన్నారంటే మీరు నా తల రాకను మీరేం చేస్తారులేండి అని మీరు అన్నారు. ఈ నా ప్రారంభం వల్లే నాకు ఇది అందటం లేదు అని చెప్పారు. హృదయంలో ఎంత శాంతి సముద్రం కిరటాలు వేస్తున్నప్పటికీ హృదయంలో ఉప్పు సముద్రం కాదు, శాంతి సముద్రం కదా, కాల సముద్రం కాదు శాంతి సముద్రం, అది నాకు అందటం లేదని మీరు చెప్పారు. పైగా చెప్పడానికి కూడా కారణం, అది మీకు ఎందుకు అందటం లేదో అది కూడా చెప్పారు. నాకు ఇది కారణం, నా తల రాత కారణం అని మీరు చెప్పారు, ఇది కారణం అని చెప్పారు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే ఇది ఎక్కడ ఉంది అన్నారు. ఇది ఎక్కడ ఉంది, ప్రారంభం ఎక్కడ ఉంది, అంటే నా విధి కారణం అని అప్పుడు అన్నారు కదా, విధి ఎక్కడుంది నేనే లేదు, ప్రారంభం ఎక్కడుంది నేనే లేదు, ప్రారంభం సంచితము ఆగామి అని దొంగలేనికే చాలు దొంగలేనికే పుట్టుకే దొంగలేని, అంటే దేహంతో తాదాత్యం పొందుతుంది కదా, దేహం చనిపోయినప్పుడు దేహం ఏమి బాధపడదు, దేహంతో తాదాత్యం పొందుతున్నప్పుడు దొంగలని బాధపడుతుంది. అంటే ఏ దొంగనైతే, ఏ దొంగనైతే బాధపడుతుంది, ఆ దొంగనానికే ప్రారంభం, ఆ దొంగనానికే ఆగామి, ఆ దొంగనానికే సంచితం. నువ్వెవరు చైతన్యం, నువ్వెవరు చైతన్యం, చైతన్యానికి ఇది లేదు, నువ్వు ప్రారంభం లేదు, నువ్వు ఆగామి లేదు, సంచితం లేదు. నీకు ఇది అంటే ఏమి లేనే లేదు, అసలు ప్రారంభం అంటే అసలు లేనే లేదు. నువ్వు ఇది ఎవరకుండా అనుకుంటున్నావు, దానికి ఈశ్వరుడికి అర్పిస్తే ఇంకా విధి అనుభవించడానికి ఎవరున్నారమ్మా, విధి ఎవరికైతే ఉందని నువ్వు అనుకుంటున్నావు ఆ నీళ్ళు తీసుకుని ఈశ్వరుడు పదాలు దగ్గరికి ఈశ్వరుడికి ఇచ్చేస్తే ఇది అనుభవించడానికి ఎక్కడ ఎవరున్నారు, శరీరం కాదు కదా అనుభవించేది, శరీరంతో తాదాత్యం పొంది శరీరంతో ఐడెంటిఫై పొంది నేను అనుభవిస్తాను, దాన్ని ఈశ్వరుడు నువ్వు సమర్పిస్తే ఇది అనుభవించడానికి ఇక్కడ ఎవరున్నారు, ఎవరు లేనే లేరు, అనుభవించడానికి ఎవరు మిగలరు అక్కడ. కంప్లీటెస్ట్ సరంతర్ ఇది మిగిలిపు దాన్ని, భగవంతుడి ఇష్టమే మన ఇష్టం, భగవంతుడి సంకల్పమే మన సంకల్పం. అప్పుడు ఇది ఏముంది ఇక్కడ, ఇదేమీ అది ఇదంటే ఏమీ లేదు, అక్కడ అర్పణ చేసుకున్న వాడికి, సరెండర్ అయిన వాడికి, శరణాగతి పొందిన వాడికి ఇదంటే ఏం లేదు. ఎప్పుడైతే నువ్వు ఈశ్వరుడు సర్వసమర్పణం చేసుకున్నావు, అంటే ఎవరికైతే విధి ఉందనుకుంటున్నావో ఆ నేను తీసుకుని ఈశ్వరుడు సమర్పించుకుంటే నేను అంత చక్కబడుతున్నాను, ఇది అంతా కూడా చక్కబడుతుంది, ప్రారంభమని సంచితమని ఆగమని శాంతిని అశాంతిని పునర్జన్మని పూర్వజన్మని సమస్యలను అంతా చక్కబడుతున్నాను. అది భగవంతుడు చెప్తాడు, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. దేహంతో తాదాత్యం పొందే మొదటి తలంపు వాడి జీవుడు, వాడే సైతాను. పునర్జన్మల గురించి, పునర్జన్మల గురించి, వైకుంఠం గురించి, కైలాసం గురించి, ఇతర లోకాల గురించి ఆలోచించేది కూడా వాడే, వెరిటి దీవెరిటి ఇట్లన్నింటి గురించి కూడా ఆలోచించేది వాడే. ఆ మొదటి తలంపు సైతాను, ఆ మొదటి తలంపు దొంగలేదు, ఆ మొదటి తలంపు ఇతర తలంపులు వస్తాయి, ఆ మొదటి తలంపు ప్లస్ ఇతర తలంపులు ఇది కొంటూ మనస్సు, ఆ మొదటి తలంపు అహంభావన, అది అహమిక, ఆ మొదటి తలంపే అహమిక. అంటే మొదట పెడితే ఇక మిగతా తలంపులు నేనే లేదు, మిగతా తలంపులన్నీ మొదటి తలంపు మీద ఆధారపడి ఉంటాయి, ఆ మొదటి తలంపులు ఎలిమినేట్ చేయబడితే మిగతా తలంపులకి అస్తిత్వమే లేనే లేదు, అస్తిత్వం లేనే లేదు అసలు, దానికి ఎగ్జిస్టెన్స్ లేదు అసలు. తలంపులన్నీ కలిసి మనస్సు అని చెప్పడం కంటే మొదటి తలంపుని మనస్సు అని చెప్పినా సరిపోతున్నారు మహర్షి గారు. నీకు గాఢ నిద్రలో బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, బాడీ లెస్, గాఢ నిద్రలో నీకు దైవానికి సంబంధించిన తలంపు లేదు, శరీరానికి సంబంధించిన తలంపు లేదు, ప్రపంచానికి సంబంధించిన తలంపు లేదు, ఏ తలంపులు లేవు నీకు గాఢ నిద్రలో. ఇదంతా నిజమే ఊహించిన తరలి వస్తున్నాయి, ఇవన్నీ అనగాలంటే నిజాన్ని అనుభూతి ఇవన్నీ కూడా అడిగిపోతే అప్పుడు అంతా చక్కబడుతుంది, అప్పుడు అంతా చక్కబడుతుంది. అంటే నువ్వు నీ భారం లేని, నీ ఎక్కలేని, దయ్యం లేని వెయ్యి, ప్రపంచం బరువంతా మోసే ఈశ్వరుడు నీ ఒక్కరి బరువు ఇంటికి మోయలేడా, అంటే నీ భారం ఈశ్వరుడిని వేసి నువ్వు హాయిగా ఉండొచ్చు, ఏ బరువు నీ మళ్ళీ అట్టే పెట్టుకోవద్దు, ఏ బరువు నువ్వు ఎంత బరువు వేసినా ఈశ్వరుడు మోయగలడు, ఈశ్వరుడు మోస్తాడో మోయడని సందేహం అక్కర్లేదు, నీకు సర్వశక్తివంతుడు ఈశ్వరుడు, సర్వసాక్షి మాత్రమే కాదు సర్వశక్తివంతుడు ఈశ్వరుడు. అంటే నువ్వు ఏ బరువు నీ బరువు అంటే ఆయన ఉంచవచ్చు, నీ బరువు ఈ బరువు అక్కర్లేదు. నీ బరువు అంటే ఆయన వివేక్షం. నీ బరువు అంటే ఆయన మీద వేసినప్పుడు బిగినింగ్ ఏం చేస్తుంది, ప్రారంభం ఏం చేస్తుంది, ఆగామి ఏం చేస్తుంది, సంచితం ఏం చేస్తుంది, శరణాగతి చేయమని అంటున్నారు. అది చేసేటప్పుడు కష్టం అయిపోయింది కదా అంటే అది మిగిలిపోయినారు భగవాన్. భగవాన్ కూడా ఆవిడ కూడా వస్తున్నారు, ఆమె కంగారు పెట్టడం లేదు. భగవాన్ కూడా ఆమె కంగారు పెట్టడం లేదు, ఆవిడ కూడా వస్తున్నారు. అవి నిజం. శరణాగతి కష్టం కదా, ఇదంటే అంటే భగవాన్ ఏమంటున్నారంటే అది నిజమే. అది శరణాగతి కష్టమే ఆరంభంలో. ప్రారంభంలో కష్టం ఏదైనా సరే ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. మనం నడిచేటప్పుడు చూడండి, చాలాసార్లు చిన్నపిల్లలప్పుడు మనం అందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అనేసరి నడిచేటప్పుడు పడిపోతాం. పడిపోతాం కానీ మళ్ళీ నడవటం పరిచయం మనం మళ్ళీ నడుస్తూ ఉంటాం. చెప్తా ఉంటారు మీకు సహనం ఒకటి ఉండాలి, నమ్మకం ఒకటి ఉండాలి. మీరు ఆగిపోతే మీరు కోటి గంటలు ఎన్నేసినా లాభం లేదు. అనుభవంలోకి వచ్చాక నమ్మకాలతో పనిలేదు. అనుభవంలోకి రాకుండా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం మీరు ఏదైతే నమ్ముతున్నారో అది మీకు అనుభవంలోకి రావటానికి సహనం ఉండాలి. కొంతమంది మనుషులు చూస్తే అంటే ఈర్ష్యలా పుట్టిందా అనిపిస్తుంది మనకు. ఈర్ష్య రూపం ధరించి పుట్టిందా అనిపిస్తుంది. అదే కొంతమంది మనుషులు చూస్తాం చాలా అసహనంగా ఉంటారు. ఇంటికో కాలం ప్రతిదీ అసహనంగా ఉంటారు. ఆ చూపు అసహనంగా ఉంటుంది, నడక అసహనంగా ఉంటుంది, మాట అసహనం. ఆ సహనమనే ఆ మనుషులు కనపడదు కొంతమంది. వాళ్ళకి జ్ఞానమా తోటి మానవుని చూసి మనం ఈర్ష్య పడతామంటే, తోటి మానవుని చూసి మనం అసహనం పడతామంటే వాళ్ళకి జ్ఞానమా? మన పెద్దలు ఏం చెప్తారంటే ఇతరులు మంచి గుణాలు ఉంటే ఏం చేయాలి చూసి అని చెప్తారు. ఇతరులు మంచి గుణాలు ఉన్నాయనుకో, నువ్వు కాఫీ పుచ్చుకున్నప్పుడు ఇన్స్టెంట్ కాఫీ పుచ్చుకున్నప్పుడు నీకు ఎలా ఉంటుందో అలా ఎంజాయ్ చేయాలి, మంచి గుణాలు అంటారు. భగవాన్ ఏమంటారంటే వాళ్ళకి మంచి గుణాలు ఉంటే ఉండమని అక్కడ దగ్గరికి నీ లోపల వస్తువుని తీసుకోవాలంటారు. వాళ్ళకి మంచి గుణాలు ఉన్నాయి అయితే ఆ మంచి గుణాలు ఎంజాయ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా లోపల వస్తువుని తీసుకొచ్చు కదా. ఆ లోపల వస్తువు నీకు జరిగితే ఆ మంచి గుణాలు సంపాదించుకో అక్కర్లేదు. ఆ వస్తువు పొందిన వస్తువు వెనకాలే వస్తాయి, కూడా వస్తాయి. ఆ టైం కూడా వేస్ట్ చేయక్కర్లేదు. సద్వస్తువు కళ్యాణ గుణాలు లేకుండా ఉండదు. ఆ సద్వస్తువు తెలుసుకున్నప్పుడు కూడా కళ్యాణ గుణాలు ఉండాలని ఉంటాయి. అయితే నువ్వు పార్షియల్ గా నువ్వు చేయగలిగింది ఏదో నువ్వు చెయ్యి, నువ్వు చేయగలిగింది, నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి. అది పూర్ణ శరణాగతికి దారి తీస్తుంది. అంటే మనం ఏం చేయాలంటే మనం మంచి చేసినా చేసి మర్చిపోవాలి. కొంతమంది అక్కడ తల మీద మోస్తారు. అదే గోడ కట్టించామని నీ కలిగించామని అంటే ఆ మూత పని వాళ్ళకి. ఆ మూత మేయకూడదు, ఆ మూత మోయకూడదు. మనం చేసి మర్చిపోవాలి. చేసి మర్చిపోవాలనుకుండా వాసన కింద పడిపోతుంది. కొంతమంది ఇంటి 24 గంటల మూతే పని. ఎవరిలో చేసిన పని కూడా వీళ్ళే చేశామంటారు. వాళ్ళకి జ్ఞానమా? అది జ్ఞానమా? ఇది మూత వద్ద మీరేం చేసాం ఫర్గెట్ ఇట్. స్వామీజీ అంటే నిర్మించింది అంటే ఇఫ్ యూ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మళ్ళీ సాధన చేసేటప్పుడు ఎప్పుడైనా తప్పుడడుగులు రావచ్చు, తప్పుడడుగులు వేయచ్చు, ఎప్పుడైనా కాలు జారి పడతా ఉండొచ్చు. కానీ ఇది పూర్వ శరణానికి దారి తీస్తుంది. అది సరే అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు శాంతి లేదన్నా. అన్నీ ఉన్నాయి శాంతి లేదనేది ఇక్కడ ఇది మీరు గ్రహించాలి. నాకు విధి అన్నా చూశాం అంటే మీ లోపల నిజమైన దీనికి విధి లేదు, నిజమైనకి విధి ఉంది. ఆ దొంగలను తీసి ఒక పక్కన పెడితే ఏమి లేదు. నాకు విధి ఉంది, నాకు విధి ఉన్నా, నాకు విధి ఉన్నప్పుడు ఆ నేను దొంగలైన కానీ నిజమైన నేను కాదు. అది రియల్ లేదు కాదు, ఫాల్స్ అయ్యే. అది సత్యమైన నేను కాదు, నిజానేని. నువ్వు దాన్ని తీసి ఒక పక్కన పెడితే శరణాగతి మార్గమను, ధ్యాన మార్గమను, కర్మ మార్గమును, భక్తి మార్గమును, ఏ మార్గం ఇష్టం వచ్చే పేరు పెట్టు, దాన్ని చేయగలిగితే, దాన్ని రిమూవ్ చేయగలిగితే, దాన్ని ఎలిమినేట్ చేయగలిగితే నీకు శాంతి లేదే, శాంతి లేదే, శాంతి లేదే అని అంటున్నావు కదనవు, అది అన్నావు కదనవు. అంటే అది ఏదైతే అదృష్టంలో అది అయితే ఇది విధి అదృష్టంగా మనకు లాజిక్ ఏంది బాగా అర్థం చేసుకున్నా, అది విధి అదృష్టంగా నాకు ఇది ఎవరికి, ఇది ఇది ఎవరికి, ఇది ఎవరికి నాకు నేను ఏడికి విధి, ఏడికి ఈ దేహంతో తాదాత్మ్యం పొందే నేనికే విధి, ఆ నేను చూపిస్తే దానికి విధి లేదు, ప్రారంభం లేదు, ఏం లేదు. తలకాయ ఉన్నవాడికి తలకాయ పూటుతాను, తలకాయ లేని తలకాయ పూటేయించండి, తలకాయ ఉన్నవాడికి తలకాయ పూట వస్తుంది, ఆ తలకాయ లేనివాడికి తలకాయ పూటేంటి, ఆ దేహంతో ఆ దేహంతో చాలా చూపుండే నేను కాకరంపుతో విధి ఉంది, ప్రారంభం ఉంది, సంచితం ఉంది, ఆధారం ఉంది, పూర్వజనం ఉంది, పునర్జనం ఉంది, పుణ్యం ఉంది, పాపం ఉంది, అన్ని దానికే అన్ని అది రియల్ ఐ, ఆ ఎటర్నల్ ఐ, ఆ ట్రూ ఐ, ఆ లాయల్ ఐ, ఇది ఎబో 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 ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. అంటే సూర్యుడికి చీకట ఎలా ఉంటుందో తెలియదు, అలాగే నిలబడి వీడికి చావుల గురించి ఏమి తెలియదు, చావు ఎలా ఉంటుందో, సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు, నిజమే నేను కూడా చావు ఎలా ఉంటుందో అది ఎప్పుడు చూడలేదు కూడా, చావు ఎలా ఉంటుందో మీ సూర్యుడి దగ్గరికి చీకటి ఎలా ఉంటుందో ఏం చెప్తాడు అని ఎప్పుడు చూడలేదు చీకటిని, అలాగే అసలు రియల్ లైఫ్ మృత్యు ఎలా ఉంటుందో తెలియదు. అసలు అంటే మీ సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం అవుతాయంటే ఆ లోపల వస్తువుని ఆ పంచిపోశాడు, అది ఈ దేహము నేను, ఈ ప్రాణము నేను, ఈ మనసు నేను, ఈ ఇష్టము నేను, అయిష్టము నేను అని అడిగితే తాదాత్యం పొందుతాడు కదా. అసలు వస్తువుని అడ్డుకుని అదే కోశమంటే కత్తి ఉంచేది అని లోపల శబ్ద వస్తుంది, అది మనకు కనపడకుండా కత్తి ఉంచి ఈ కోశాలు. మనం చిన్నప్పుడు ఇంతంత పెదల్లా ఉన్నాం, ఎవరైనా చూడకుంటూ ఉంటే కుక్క మన ఎవరో కాయబడితే కుక్క ఎత్తిపోడు మన ఇంట్లో వాళ్ళు కాశారు కాబట్టి ఎలా ఉన్నాం కదా, ఏ కుక్కని ఎత్తిపోతుంది, చంటిపిల్లలు నా కుక్కలు ఎత్తిపోతే చూడం పోతుంది, ఇంతంత పిల్లలకి మనం ఇంత పెద్దోళ్ళు అయిపోయాం, ఎలా అయిపోయినా అన్నం తింటాం అయ్యాం, లేకపోతే ఎలా అయ్యాం మనం అన్నం తింటాం అయ్యాం, అన్నం అన్నం వల్ల ఇంత శరీరం వచ్చింది, ఇష్టాయిష్టాలు మనసులో ఉంటాయి, ఈ ప్రాణం నేను అనుకుంటున్నాను, ప్రాణం పోయినప్పుడు నేను పోతున్నాను అనుకుంటున్నాను కదా, అంటే ప్రాణమే నేను అనుకుంటున్నాను, మనస్సే నేను అనుకుంటున్నాను, దేహమే నేను అనుకుంటున్నాను, కొంతమంది వాళ్ళ తెలుగుని చూసి వాళ్ళే సంతోషిస్తూ ఉంటారు, ఆ తెలుగుతో తాదాత్యం పొందుతూ ఉంటారు, వాళ్ళ తెలుగుతోటి వాళ్ళు తాదాత్యం పొందుతారు. ఇప్పుడు మన శరీరం ఏమనుకుంటే వాళ్ళు తెలియని ఏమనుకుంటారు, మనకంటే తెలియని ఏమనుకుంటారంటే వాళ్ళు మీరే తెలియని ఈ బుద్ధి, ఈ బుద్ధి అంతా మాదే, ఈ తెలుగు అంతా మాదే అనుకుంటారు, అక్కడ ఆగిపోతారు మనం ఎక్కడ పడిపోతాం, వాళ్ళు ఇంకో నాలుగు అడుగు వేసేపు ఆళ్ళు పడిపోతారు. మీరు తెలియని వాళ్ళు, మీరు తెలియని వాళ్ళు అంటే తెలివితో వాళ్ళు తాదాత్యం పొందుతారు, ఇప్పుడు మనం శవంతో తాదాత్యం పొందుతాం, అన్నంతో తాదాత్యం పొందుతాం, లేదా మనసుతో కోపంతో పాపాలు, తెలియని వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు తెలివితో తాదాత్యం పొందుతారు, వాళ్ళు అక్కడ ఆగిపోతారు. మనం ఎంతో తరపులో ఆగిపోతాం, వాళ్ళు మూడో తరపులో ఆగిపోతున్నారు, వాళ్ళకే సున్నాయి మనకే సున్నా. కోశము అంటే కత్తి ఉంచేదని, కోశం అంటే ఏంటి, కత్తి లోపల సర్దమస్తూ ఉంది, అది మాకు అవగాహన లేకుండా అనంతంట కూడా తయారైన శరీరం ఈ ప్రాణం, కడుపు నుంచి మనం బయటకు వచ్చాక ఈ శ్వాస, ఈ శ్వాస వచ్చింది, ఈ శ్వాస పోసిన వాడే ఈశ్వరుడు, ఎవరైతే శ్వాస పోసాడో వాడే చేస్తాడు ఈ శ్వాసను. కొంతమంది 2 సంవత్సరాలు వచ్చి చచ్చిపోతే బాగుందని 100 ఏళ్ళు అంటున్నారు. ఇవి సైంటిస్టులు ఏమంటున్నారంటే వీరికి అనవసరంగా పుట్టేశారు, ఇంకో 100 సంవత్సరాలు మీరు పుట్టిన మీరు 1200 సంవత్సరాలు బతికిస్తా ఉంటున్నారు, మీరు పేరా పుట్టేశారు, ఇప్పుడు మీరు అందరూ పుట్టడం ఇప్పుడు పొరపాటు అయిపోయింది, ఇంకో 100 సంవత్సరాలు నాకు పెంచే బాగుంది పోయి 1200 సంవత్సరాలు మీరు బతికేలా చూస్తా ఉంటున్నారు, తర్వాత 1200 సంవత్సరాలు మనిషి నుంచి 2 సంవత్సరాలు అర్థం ఉంటాయి, చాలా సమస్యలు వస్తాయి. అయితే నేను ప్రాణం ఇవ్వాలనుకుంటున్నావు, మనస్సు ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు కాని దాన్ని ఇవ్వాలనుకుంటున్నావు, దే ఆర్ నాట్ ఐ, దే ఆర్ నాట్ యూ, అది నువ్వు కాదు, అది నువ్వు కాకపోయా ఆ ప్రాణం ఇవే, మనసు ఇవే, ఇష్టం ఇవే, అది లైఫ్ స్టైల్ డెవలప్స్ అని ఇవే అనుకుంటున్నావు, అవి నువ్వు నీకు నిజంగా కాదు, దానికి నువ్వు అనుకున్నావు అది అవు అయ్యే అదృష్టం, నువ్వు ఎవరు నా విషయం, నా ఉదయంలో ఉంది నాకు ఏదో అడ్డు, నా ఉదయంలో నాకు అందకుండా ఏదో అదృష్టం అంటున్నావు కదా, ఇదే అదృష్టం సార్ని నాకు అంత అదృష్టం నీకు, నువ్వు కనని దాన్ని నువ్వు అనుకుంటున్నావు, అలా అనిపింపజేసేది మరో దోషం, అలా అనిపింపజేసేది మన దోషం, అలా అనుకోకుండా మానేస్తే ఏం లేదు, నీ ఉదయంలో శాంతి నీకు అందుతుంది, అంటే నేను ఉన్నదాన్ని లేదు అనుకుంటున్నాను, నేను ఉన్నదాన్ని లేదు లేదు అనుకుంటున్నాను, లేని దాన్ని ఉంది ఉంది అనుకుంటున్నాను, ఉన్నది నువ్వు ఉన్నట్టుగా అర్థం, నువ్వు అర్థం చేసుకుంటే లేని లేదు లేనట్టుగా నీకు తెలుస్తుంది. విధి విధాన కళ్ళారు పడుతూ విధి దొంగలేనికే కానీ నిజమైన నేనికి లేదు, చైతన్యానికి విధి లేదు, చైతన్యానికి ప్రారంభం లేదు, చైతన్యానికి ఆగమం లేదు, చేయటానికి శరీరం అక్కర్లేదు, లోకం అక్కర్లేదు, దేవుడు కూడా అక్కర్లేదు. ఆనందమే ఆనందమే, శాంతియే శాంతి, సుఖమే సుఖం. ఆనందాన్ని పొందాలి. వైకుంఠ సుఖం, వైకుంఠంలో ఏ సుఖం ఉందని వెళ్ళుకుంటున్నారో ఆ సుఖం పొందడం కోసం నేను ముక్కలో కాదు బయటకు వెళ్ళి పడుకున్నాను. అక్కర్లేదు, ఇప్పుడే ఇక్కడే అది పొందవచ్చు. ఏదైతే అదృష్టం అండి, ఇది కాదు, ఇది కదా, ఇది ఎవరికుండా అదృష్టం అనేది శాంతి కలగకుండా దాన్ని తీసుకేయలేదు. ఏ మార్గంలో ప్రయాణం చెయ్యి, దీన్ని దాన్ని నశింపజేయవలసిన దాన్ని, పోగొట్టుకోవలసిన దాన్ని, నువ్వు ఎప్పుడైతే పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకున్నావు, ఉన్నది ఉన్నట్లుగా నీకు వ్యక్తం అవుతుంది. అయితే ఋషి విధి చేసి పుచ్చేవలసిందేనా, విధి నాకు ఇది ఉంది ఇది ఉంది అనుకుంటున్నాను, దాన్ని చేసి వేయవలసిందేనా, చేసి పుచ్చవలసిందేనా, ఇది నాకు ఉందనుకుంటున్నాను కదా, విధిని చేసి వేయవలసిందేనే అని ఆమె అడుగుతున్నారు. ఎవరో రాణి గారు అడుగుతున్నారు. తప్పక నువ్వు చక్కగా చేసి వేయవలసింది, అందులో ఇంకా రాజీ పడవద్దు. నువ్వు ఎవరైనా ఇది విధి అనుభవిస్తున్నాడు, ఇది ఎవరు అనుభవిస్తున్నారని ప్రశ్న వేసుకో, నేను అనుభవిస్తున్నాను వస్తుంది, ఆ నేను ఎవరైనా ప్రశ్న వేసుకో. వారు వారి మూలంలోకి వెళతారు, వారు వారి మూలంలోకి వెళ్ళగానే వారి ఇల్లు జరుగుతారు, వీళ్ళు తప్ప లేకుండా పోతారు. తప్పక ఇది తప్పక అలా చేయవలసింది, ఇది చేసుకొచ్చవలసిందేనా, దాన్ని రిజెక్ట్ చేయవలసిందేనా, నేను ఇదిని యాక్సెప్ట్ చేస్తున్నాను దానికి రిజెక్ట్ చేయవలసిందేనా, అంటే తప్పక చేయవలసిందే దాన్ని రిజెక్ట్ చేయవలసిందే, అది యాక్సెప్ట్ చేయక్కలేదు రిజెక్ట్ చేయవలసిందే. పూర్వజన్మలో నేను చేసిన కర్మ వల్ల కదా నాకు ఇది వచ్చింది, దాన్ని ఎలా గెంటగలను అంటాను. నేను పూర్వజన్మలో నేను ఏదో కర్మ చేశానో ఆ కర్మ వల్ల కదా నాకు ఈ డెస్టినీ వచ్చింది, మరి దాన్ని ఎలా నేను గెంటలేదు అంటే భగవాన్ ఉంటాడు, ఎలా గమనించాలి, ఈశ్వరుడు చూసుకుంటాడు, వాడికి శరణాగతి చేయండి. అంటే నీకు అసాధ్యమైన ఈశ్వరుడికి సాధ్యమే, నీకు అసాధ్యమైంది ఈశ్వరుడు నేను గెంటగలనా, విధి నీ గెంటగలనా అని అనుకుంటున్నావు, అది ఈశ్వరుడు ఎదురు, ఆ సమస్య ఈశ్వరుడు ఎదురు, ఆ సంగతి నువ్వు ఈశ్వరుడు ఎదురై ఈశ్వరుడు నీ శరణాగతి పొందితే ఆయన చూస్తాడు, నీ విధిని ఆయన తీసవసరం పడేస్తాడు, నీ విధి ఆయనే తీసవసరం పడేస్తాడు. ఆయన శరణాగతి చూపితే ఈశ్వరుడు పట్ల నీకు సజీవమైన నమ్మకం, సజీవమైన విశ్వాసం నీకు పొందితే ఆయన్ని ఆయన చూసుకుంటాడు, అని ఆయన చూసుకుంటాడు. విధిని తీసేదే కదా నీ అవసరాలను కూడా ఆయన చూస్తాడు. మానవుడుకున్న ఆశని తీర్చలేకపోవచ్చు, కానీ ఈశ్వరుడు తప్పనిసరిగా సాధకుడు యొక్క అవసరాలు తీరుస్తాడు. అన్ని ఆయన చూసుకుంటాడు. ఏది విధి కంటే ఒకటే కాదు, నువ్వు శరణాగతి పొందినప్పుడు అదే నేను చెప్తాను కదా, నీ యోగక్షేమాలు నువ్వు అనన్య శరణాగతి, అనన్యభక్తి, అనన్యభక్తన్న ఏకాంత భక్తి అన్న ఒకటి, ఏకాంత భక్తి అన్న అనన్యభక్తి అన్న ఒకటే. అంటే ఇంక అన్ని విషయాలు ఏమి చింతించకుండా నిరంతరం ఈశ్వరుని కనుక చింతిస్తుంటే ఈశ్వరుడు యొక్క భక్తి కలిగింటే అనన్యభక్తి. అంటే అనన్యభక్తుల్లో ఇతర విషయాన్ని చింతించడం వాళ్ళు, అంటే ఎవడైతే అనన్యభక్తి ఉందో, ఇది భగవద్గీతలో స్వామివారు చెప్తారు, వాసుదేవ స్వామి వారు, ఎవరికైతే అనన్య భక్తి ఉందో వారి యోగాన్ని కాదు క్షేమాన్ని కూడా నేను చూస్తానని, వారి యోగక్షేమాన్ని యోగం అంటే నేను దాన్ని ఇవ్వటం, యోగం అంటే నేను దాన్ని ఇవ్వటం, క్షేమం అంటే అవన్నదాన్ని కాపాడటం. ఏం దాన్ని ఇవ్వటం యోగం, ఉన్నదాన్ని పోకుండా చూడటం క్షేమం. ఎవరైతే అనన్య శరణాగతి ఎవరైతే పొందాడో, కంప్యూటర్ శరణి ఎవరి అనన్య భక్తి ఎవరికైతే ఉందో, ఏకాంత భక్తి ఎవరికైతే ఉందో, వాడేమో ఇష్టపడదు, వాడు వాడి వాడి బరువు నేను మాస్తాను, వాడి యోగక్షేమాన్ని నేను చూస్తాను, ఈశ్వరు యొక్క ఆజ్ఞ. రాణి గారు చివరి ఏమడుగుతున్నారంటే, ఈశ్వరు దర్శనం కావాలి, ఈశ్వరుడు శాంతి ఉంది, ఈశ్వరుడిలో ఉన్నది ఆనందం శాంతి పొందేది అని రాణి గారు అడుగుతుంటే భగవాన్ ఏం చెబుతున్నారంటే, నువ్వు మనసును కొంచెం లోపల రోజు పొరపాటు చేసుకో, మనసును లోపలకు పంపు, మనసుని లోపలకు తోడుకెళ్ళు, మనసుని లోపలకు తోడుకెళ్ళు, దాని అంతర్దృష్టి కలగదు, నాకు బాహ్య దృష్టి కలగదు, మనసుకి బాహ్య దృష్టికి అలవాటు పడింది, ఇక మనసు నాకు చెప్పడానికి దానికి అంతర్దృష్టి కలుగుతుంది, దానికి ఎప్పుడైతే అంతర్దృష్టి కలుగుతుంది లోపల, భగవంతుడంటే ఎవరో నీకు పరాయి వాడు అనుకుంటున్నావు, భగవంతుడంటే నీకు మీరు పరాయి వాడు అనుకుంటున్నావు, నీకు పరాయి వాడు కాదు, నీ హృదయం లేదు, నీ చేతస్సుగా ఉన్నాడు, నీ హృదయంలోనే నిజముగా సజీవంగా చైతన్యంగా ఉన్నాడు భగవంతుడు, మీరు పరాయి వాడు కాదు, ఆయన మీరు పరాయి వాడు కాదు, భగవంతుడు మీకు పరాయి వాడు కాదు, పరాయి వాడిని వెళ్ళకుంటున్నా హృదయంలోనే చైతన్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే మీ మనసుకి బాహ్య దృష్టి ఎప్పుడైతే తగ్గిపోయిందో, అలవాటు యొక్క వ్యాపం ఎప్పుడైతే తగ్గిపోయిందో, మీ మనసు బాహ్యముఖమైన బాహ్యముఖానికి రావాల్సినటువంటి వాసన ఎప్పుడైతే నశించినో, ఏ వాసన ఎప్పుడైనా మనసు బాహ్యముఖం చేస్తుందో, ఆ వాసన ఎప్పుడైతే కాలు బూడిదైందో, అప్పుడు లోపల మనస్సుకి ఇప్పుడు ఏ చూపు కలుగుతుంది? అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగిన మనస్సుకి లోపల ఈశ్వరుడు నీకు చైతన్యంగా చేసస్తుగా లోపల తనంతర తానుగా నీకు ఆవిష్కరింపబడతాడు. లోపల ఈశ్వరు అంటే మహా ఎరుగు మహా చేతస్సు చైతన్యం లోపల నీకు కలుక్కలు నీకు వేసి లోపల నా చైతన్యకు నీ దేహం నీకు ఏ రకమైతే నీలుగా వ్యక్తమవుతుందో ఆ లోపల నా చైతన్యం నీకు ఎప్పుడైతే అంతర్దృష్టి కలిగిందో నీ మనసుకు ఎప్పుడైతే అంతర్ముఖత్వం వచ్చిందో ఎప్పుడైతే లోచింపు కలిగిందో లోపల భగవంతుడంటే నీ లోపల చేతస్సుగా ఉన్నాడు చైతన్యంగా నారాయణుడు నీ లోపల చైతన్యంగా ఉన్నాడు. ఆ వైకుంఠంలో నారాయణుడు జీవుడు అంటేనేమో మాస్ అంటేనేమో వైకుంఠంలో నారాయణుడు కూడా అంటే నిజమే కుందరు కుమ్ములు అంటే వాడు కాదు వైకుంఠంలో నారాయణుడు నిజమే. ఈ దేవుడు ఎంత నిజము ఈ లోకం ఎంత నిజము పుణ్యపాపాలు ఎంత నిజము పూర్వజన్ములు ఎంత నిజము రాబోయే జన్మలు ఎంత నిజము ఇవన్నీ కూడా ఎంత నిజము వైకుంఠంలో నారాయణుడు కూడా అంటే నిజం. కానీ నిజమైన నారాయణుడు నిజమైన దేవుడు హృదయంలోనే ఉన్నాడు. ఇప్పటికీ నీ మనసు లోపలికి వెళ్ళిందో ఆ లోపల నారాయణ భగవంతుడు నీకు పరాయణ వాడు కాదు. అతని లోపల నీకు చేరస్సుగా ఉన్నాడు చైతన్యంగా ఉన్నాడు ఒక మహా యోగ్గా ఉన్నాడు. ఎప్పుడైతే నీకు ఏ చూపు కలిగిందో ఆ ఏ చూపు ఎప్పుడైతే అభ్యాసం చేశావో అప్పుడు నీకు లోపల ఈశ్వరుడే నీకు తానుగా వ్యక్తమవుతాడు. ఎలా వ్యక్తమవుతాడు? నీ దేహం నీకు వేడిగా ఎలా వ్యక్తం అవుతుందో ఆ చైతన్యత్వం నీకు తానుగా వ్యక్తం అవుతుంది. దానికి చావు లేదు పుట్టుకలేదు దానికి భయం లేదు దాని ద్వితీయం లేదు. ద్వితీయం ఉంటే భయం ఉంటుంది కానీ ద్వితీయం లేనప్పుడు భయం ఉండదు. దాని గురించి ఎప్పుడైతే నశించిందో అప్పుడు భగవంతుని నీకు తానుగా వ్యక్తమవుతాడు. స్వరూపం ఎలా వ్యక్తమవుతాడో నీకు పరాయి వాడి కింద కాదు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. ఇది చాలా కష్టం ఉంది. ఎలా కష్టం అంటే ఇది మన భగవంతుడి మీద ప్రేమ ఉంది అంటే నేను వేరనుకుంటున్నాను దేవుడు వేరనుకుంటున్నాను. ఆ వేరు బుద్ధి ఉంది ఈశ్వరుని ప్రేమించడం. ఈశ్వరుడు తనకంటే వేరుగా లేనని తెలుసుకుని కూడా ఈశ్వరుడి మీద రెస్పెక్ట్ ఉండటం ఆఖ్యాయత ఉండటం అల్లం ఉండటం చాలా కష్టం. బాగా అర్థం చేసుకోండి. ఇది చాలా కష్టమైన పని. నువ్వు దేవుడు వేరు నేను వేరనుకున్నప్పుడు దేవుడికి దేవుడిని నాకు ప్రేమ కలగవచ్చు. కానీ జ్ఞానికి కూడా దేవుడు ఈశ్వరుడు మీద ప్రేమ ఉంటుంది. ఈశ్వరుడు తనకంటే భిన్నంగా వేరే సంగతి తెలిసింది కూడా ఈశ్వరుడికి ప్రేమ ఉంటుంది. అది కష్టం. నాకంటే ఈశ్వరుడు వేరుగా ఉన్నాడనుకుంటే మనం ప్రేమించడం లేదు పెద్ద కష్టం ఏం కాదు. అది కష్టం. అంటే నేను లేదు నేను ప్రశ్నలు అడగొచ్చు నేను సమాధానాలు చెప్పొచ్చు. కొన్ని లక్షల ప్రశ్నలు అడగొచ్చు నేను సమాధానం ఎలా చెప్పుకుంటూ పోవచ్చు అది కాదు. నువ్వేదైతే నువ్వు ఏ మనస్సు అయితే నేను 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 అని అనుకుంటున్నావు రిపీటెడ్గా నువ్వు ఎన్నిసార్లు అది నేను అనుకున్నది నువ్వు కాదు. ఇది అంటే భగవాన్ ఇక్కడ స్ట్రెస్ ఇస్తున్నారు అంటే నొక్కి చెబుతున్నారు. చాలా భగవాన్ ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఈ ప్రశ్నలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనస్సులో నుంచి వస్తున్నాయి. ఇంతేగా ఈ ప్రశ్నలన్నీ మనస్సులోంచి వస్తున్నాయి. నేను ఏదో ప్రశ్న జరిగితే పోవచ్చు నేను సమాధానాలు చెప్తే రాకపోతాను. కానీ ఈ ప్రశ్నలన్నీ సందేహాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనస్సులోంచి వస్తున్నాయి. అది ఆ మనస్సే నువ్వు అనుకుంటున్నావు. ఆ మనస్సే నువ్వు అనుకుంటున్నావు. ఆ మనస్సే నువ్వు కారణంగా సందేహాలు వస్తూ ఉంటాయి, ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మనం గోడ మీద మొక్కలు వేస్తుంటాయి, గొడవలు కోసేస్తాం, పోయింది అనుకుంటాను, మళ్ళీ వర్షం పిస్తే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. ఏ ప్రశ్న అడుగుతా నేను ఏదో సమాధానం చెప్తాను, అప్పుడు మనసు అడుగుతుంది, మళ్ళీ రేపు ఇంకో ప్రశ్న వస్తుంది, రేపు ఇంకో సందేహం వస్తుంది. అసలు ఆ సందేహించే దొంపలోపల ఉన్నప్పుడు సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ దొంపలోపలప్పుడు పైన ఆకులు పైన చెట్టుని ఎన్నిసార్లు కొట్టేస్తే మళ్ళీ వర్షం పిస్తే మొక్క వచ్చేస్తూ ఉంటుంది. లేకపోతే ఆ దొంప నశించాలి కదా. ఆ దొంప నశించినప్పుడు కదా నీకు అక్కడ మొక్క ఉత్పత్తి అవ్వడం. అంటే నువ్వు ఎన్నిసార్లు నువ్వు మనస్సు అయినప్పటికీ ఎన్ని జన్మలతో నువ్వు మనస్సుతో తాదాత్మ్యం పొందినప్పటికీ మనస్సును కాదు అది నువ్వు కాకపోతే కాదు అది నిజం కూడా కాదు. మనస్సు నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, నువ్వు కాకపోతే కాదు నిజం కూడా కాదు. కానీ మనస్సు నువ్వు అనుకుంటే అనుకో, కానీ నిజం మటుకి అది నిజం మటుకు కానీ కాదు. అంటే నువ్వు విడిచిపెట్టవలసింది జయించగలిగితే తాదాక్ష్యం పొందుతున్నావు, ఏదైతే ఎదవనుకుంటున్నావు దాన్ని విడిచిపెట్టగలిగితే నువ్వు దాన్ని రిజెక్ట్ చేయగలిగితే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు. మరి నువ్వు యాక్సెప్ట్ చేయడం కాదు దాన్ని రిజెక్ట్ చేయగలిగితే లోపలది చేతనమే, లోపలది చైతన్యమే, లోపలి దయమే. ఏ అదృష్టం వేసినా కదా అది విజయ అదృష్టాన్ని విజయ అదృష్టాన్ని వేసినా కదా అది విజయ ఎక్కడంగా మనస్సులో ఉంది, ప్రయత్నం ఎక్కడంగా మనస్సులో ఉంది, ఆగామి ఎక్కడంగా మనస్సులో ఉంది, సంచితీ నోట ఎక్కడంగా మనస్సులో ఉంది, దాని జీవితం నువ్వు ఇందంతా కాల్ చేశావనుకో ఎక్కడంటాను ఇంట్లో నువ్వు కాల్ చేస్తావనుకో ఇంట్లో కూడా ఎక్కడ కూడా కాలిపోతాయి. అలాగే నువ్వు మనస్సును తీసేటువంటి మనసు నువ్వు కాల్చి భూమి చేయబోతుంది ప్రయత్నం పోతుంది ఏదో విధి విధానం కూడా విజయపోతుంది అన్ని పోతాయి ఏది ఉండదు. ఇది మనస్సే నీకు అదృష్టం. అయితే మనసును చదివించుకోవడం ఎంత కష్టం అంటే అదే నీవు అనుకుంటున్నావు, అది నువ్వు అనుకోవడం కాదు అదే నీవు అనుకుంటున్నావు. ఏదైతే నువ్వు అనుకుంటున్నావు దేంతో నువ్వు సాదాక్ష్యం పొందుతున్నావో
ఆ మనస్సు అంటే మనకి ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు మీ శరీరంలో ఏదైనా పురుగు తాగుతామనుకోండి, జల్లు కూడా తాగుతామనుకోండి, ఆ జల్లు తీసేసుకోండి, జల్లు తాగుతామని నేను చెప్తాననుకోండి, మీరు తీసేసుకుంటారు జల్లు, మీకేం కోపం రాదు. కానీ మీకు అలవాటు ఉండి అలవాటు మీరు చెల్లించుకోండి నేను చెప్తామనుకోండి మీకు, అప్పుడు మీకు కోపం వస్తుంది. కారణం ఏమి చెప్పండి, ఈ జల్లు లాంటిదే, ఆ మనసులో అలవాటు కూడా ఈ జల్లు లాంటిదే. అయితే ఈ జల్లును తోగించుకునేటప్పుడు మీకు కోపం రాదు, మనసులో అలవాటును తీసేయాలంటే కోపం. ఏం చేత మీరు ఆ మనస్సే మీరు అనుకుంటున్నారు, ఆ మనస్తో మీ శరీరంతో కంటే మీ మనస్సుతో ఎక్కువ తాదాత్యం పొందుతాడు మనిషి. మనిషి వాడి శరీరంతో కంటే వాడి మనస్సుతోనే ఎక్కువ తాదాత్యం పొందుతాడు. ఇంకోటి ఆ మనస్సే దేహాన్ని కల్పించింది. భగవాన్ చెప్తాడు మనస్సు గారికి దేహం కావాలి, ఈ లోకం కావాలి, దేవుడు కావాలి. దీని అందానికి అంటారు మళ్ళీ చివరు, దేని అందానికి, ఈ మనస్సు యొక్క అందానికి దేహం ఒకటి సరిపోలేదు, లోకం ఒకటి సరిపోలేదు, దేవుడు కావడం దేవుడు కావాలి. అదే కదా నేను చోదించుకోవడం ఎంత కష్టమవుతానంటే అదే నువ్వు అనుకుంటున్నావు, అదే దాంతో నువ్వు తలాచ్యం పొందుతున్నావు, అదే అది మన అనుభవంలో చూసినా మనకు తెలుస్తుంది. ప్రారంభం దేహానికి మనసుకి ఆ పరిధి దారిపోయేది, బియ్యం మై బాడీ మైండ్ ఇంటలెక్ట్ బియ్యం మై అంటే దీని దారిపోయిన ప్రారంభం లేదు. నువ్వు ఎన్నిసార్లు నేను నిజమనుకున్నా మనసు మటుకి నిజానికి అదే నిజమైతే గాఢ నిద్రలో కూడా నువ్వు విడిచిపెట్టకుండా ఉండాలి. నువ్వు మనసే నిజమైతే గాఢ నిద్రలో కూడా నేను విడిచిపెట్టకుండా ఉండాలి. గాఢ నిద్రలో ఏం లేదు, గాఢ నిద్రలో నువ్వు మనసుతో నీకు కావాల్సింది, నువ్వు మనసు కాదు కాబట్టి నువ్వు మనసుతో. ఇది భగవాన్ సూత్రం చెప్తారు, గాఢ నిద్రలో మనం ఏదైతే కాదో దాంట్లో సెపరేట్ అవుతాం, అట్లా దేహంలోంచి సెపరేట్ అవుతాం, లోకం నుంచి సెపరేట్ అవుతాం, మైండ్ లోంచి సెపరేట్ అవుతాం, దేవుడి నుంచి కూడా సెపరేట్ అవుతాం. ఏ దేవుడితో నిజమైన దేవుడి నుంచి కాదు, గాఢ ఇద్దరులో నువ్వు ఏదైతే కాదు దాంట్లో నుంచి వేరుపడిపోతాను. నువ్వు ఏదైతే కాదో అందులోంచి వేరుపడగల, కానీ ఏదైతే నువ్వు అవను దాంట్లో నుంచి నువ్వు వేరుపడలే. నువ్వు కాని దాంట్లో నుంచి నువ్వు వేరుపడగలవు సెపరేట్ అవగల, కానీ నువ్వేదైతే అవున్న దాంట్లో నుంచి నువ్వు వేరుపడలేవు సెపరేట్ కాదు. అయితే నువ్వు తప్పించి అని మనసు యొక్క కల్పన లేదు, నువ్వు తప్పించి నీ లోపల చైతన్యం తప్పించి నువ్వు మనసు యొక్క కల్పుతాడు. మనస్సే నిజం కానప్పుడు మనసు కల్పించి నువ్వు నిలవలాగవుతాయి, మనస్సే నిజం కానప్పుడు మనసు కల్పించి నిలవలాగవుతాయి. ఒక నిజం అనుకుంటే మనసు ఎంత నిజమో అది కూడా అంతే నిజం, ఒక నిజం అనుకుంటే అంతే, కానీ మనసు ఎంత నిజమో అది కూడా అంతే నిజం. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల శివ 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 నారాయణ నారాయణ స్మరణ చేసినా ఆ బ్రహ్మంగా మర్చిపోకూడదు, ఆ బ్రహ్మం యొక్క ప్రతిరూపం ఈ దేవత, అది మిస్ అవ్వకూడదు. నారాయణ 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 బ్రహ్మం గారు రెండు ముఖాలు, శివుడు ఒక ముఖం, నారాయణుడు ఒక ముఖం. ఏ ముఖంలోంచి ఉన్నాం బ్రహ్మంలోకి వెళతాం. చెరువుకు రెండు రేవులు ఉన్నాయనుకోండి, అది రేవు ముఖ్యం కాదు, ఆ రేవు నుంచి వెళ్తున్నా కానీ మీరు వీరందరూ ఆ చెరువుకు రెండు రేవులు అయితే ఒక రేవు శివుడు, ఒక రేవు నారాయణుడు. వేరే ఏ రేవు నుంచి మీరు వెళ్ళాలి, ఎందుకంటే రేవు ముఖ్యం కాదు, అది వెళ్ళి మీరు ఆ నీరు పొందాలి. మీరు ఆ జ్ఞాన దండ బ్రహ్మం యొక్క రెండు ముఖాలు, ఒకటి శివుడు ఇంకొకటి నారాయణుడు. ఏ ముఖం నుంచి అనేసరి మీరు ప్రవేశించవచ్చు.